ఆయన పరాక్రమానికి మెచ్చుకుని ఋషులంతా శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరస్తం దీవించారు. కళ్యాణం అంటే సుఖం అని ఒక అర్థం, పెళ్ళి అని ఒక అర్థం. ఎప్పుడైనా పరాక్రమాన్ని మెచ్చుకుంటే అందరికి ఉపకారం చేస్తే అంతా దీవిస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, మహాత్ములు ఏదైనా అడిగితే తక్షణం చెయ్యండి, వంక పెట్టకండి. ఎందుకో తెలుసా, వాళ్ళ మనస్సులో ఉపకారం చేయగానే ఆనందం కలిగి మనస్ఫూర్తిగా దీవిస్తారు, పైకి అనక్కర్లా. ఆ దేవన తరతరాల పాటు వంశాన్ని కాపాడుతుందట. మహాత్ములకి వీలుంటే సేవ చేయాల్సిందే అన్నారు, అవకాశం ఉంటే, అవకాశం లేకపోతే కల్పించుకుని చేయమన్నారు. ఇంకా అడిగితే చేయకుండా ఉండడం దురదృష్టం కదా. ఈ కేసరి ఇవాళ మన మధ్యలో శాశ్వతంగా ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు? ఋషులు వచ్చి ఈ ఉపకారం చేయమన్నారు, చేశాడు. అందుకే ఆయనకి శాశ్వతంగా కీర్తి వచ్చేలా దీవించారు. హనుమంతుడు ఆయన కొడుగ్గా పుట్టాడు. యుగ యుగాలు గడిచిన హనుమంతుడు అన్నంతకాలం కేసరి పేరు ఉండిపోదు. మరి కేసరి అంటే హనుమంతుడు తండ్రి అని పొగడం. అందుకని పూజ్యులు, పుణ్యాత్ములు, మహాత్ములు, సద్గురువులు ఏదైనా అడిగితే తిక్కును మనకుండా చేసేయండి. మళ్ళీ వెనక ముందు ఆలోచించుకోండి, ఏదైనా పర్వాలేదు, అది యోగము అన్నారు. అది చెప్పిన అర్థం అవ్వాలి అంటే ముందు మనలో ఆ ఉపాసన బలం ఉండాలి అన్నారు. ఈయన వాళ్ళందరి దేవనలు పొందాడు. ఆ కాలంలో ఇంకొకడు దొరికాడు, ఒక దుర్మార్గుడు, శంభసాదరుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మని మెప్పించాడు, తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల వరాలు పొందాడు, గర్వించాడు, విజృంభించాడు, సకల లోకాలని పీడించాడు. ఈ రాక్షసుల బాధలు తట్టుకోలేక దేవతలంతా కలిసి బ్రహ్మ దగ్గరకు వచ్చారు. బ్రహ్మ అన్నట్టు, నా దగ్గరకు వస్తే నేనేం చేస్తాను, వాడికి వానర వీరుడు కేసరి చేతిలోనే చావున్నది. కేసరి ఒక్కడే మహాతపస్యాలి, అతడు ఒక్కడే వీడిని చంపగలడు. మీరంతా వెళ్ళండి, సుపర్వ పర్వతం మీద ఉన్న ఆ మహానుభావుణ్ణి అర్థించండి అనగానే అందరూ కలిసి వెళ్ళారట. కేసరి, నువ్వు మహావీరుడివి, బ్రహ్మవరాలతో విజృంభించిన శంభసాదరుణ్ణి సంహరించి మమ్మల్ని కాపాడమన్నారట. సరిగ్గా ఆ సమయానికే నారద మహర్షి వీణ వాయించుకుంటూ టీం టీం అనుకుంటూ మహానుభావుడు ఈ శంభసాదరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, రాక్షసరాజా కులాసాగా ఉన్నావన్నారట. నాకేం, నేను బాగానే ఉన్నావు, ఎందుకు వచ్చావో తమరన్నట. మరేం లేదు, నువ్వు ఈ మధ్యన దేవతలంతా జయించావు, దేవతలంతా నిన్ను జయించడం కోసం కేసరి అని సుపర్వ పర్వతాన్ని పరిపాలిస్తున్న ఒక వానర వీరుడు ఉంటే అతని దగ్గరికి వెళ్ళారు, రెచ్చగొడుతున్నారు, వాడు చాలా ప్రమాదకారుడు సుమా అన్నట. ఓహో, ఒక వానరుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళడమా, అభయం ఇవ్వడమా, వాడంతా చూస్తానని అప్పటికప్పుడే మండిపడుతూ అక్కడికి వెళ్ళాట. సరిగ్గా వీడు వెళ్లే సమయానికి దేవతలంతా కేసరి రక్షించు, ఆ దుర్మార్గుడు మమ్మల్ని పీడిస్తున్నాడు అంటున్నారు. ఒరే బాడవడరా, రక్షించడానికి మీరు ఏ వానరుణ్ణి రక్షించమంటున్నారో ఆ వానరుణ్ణి నేను భక్షిస్తా, ఎవాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి అంటూ ఆగ్రహావేశాలతో కత్తి కత్తి ఊపుకుంటూ, వానరారమా, ఈ దేవతలకు అభయం ఇచ్చేది నువ్వా, నువ్వెంత, నీ బతికెంత, మీలాంటి కోతుల్ని నోట్లో వేసుకుని బఠానీలు నవిలినట్టు నవ్విలేస్తాను నేను. దుర్మార్గుడు, దా రా, నాతో యుద్ధానికి శివుడే భయపడతాడు, సకల దేవతలు భయపడతారు అంటూ కత్తిని గిరగిర తిప్పి విసిరాడు. ఆ కగ్గం చేత్తో పుచ్చుకుని మధ్యకి విరిచి అవతల వారేసి రాక్షసుని మీదకి ఆయన భయంకరమైన శిల విసిరాడు. ఆ శిల వచ్చి మీద పడుతూ ఉంటే తప్పించుకున్నాడు వాడు, గద విసిరాడు, ఆ గదను విరిచాడు. ఇద్దరు కాసేపు రాళ్లతో కొట్టుకున్నారు, చెట్లు పీక్ కొట్టుకున్నారు. ఇలా భారయుద్ధం జరుగుతూ ఉండగా అనంతంగా రాళ్ళు చెట్లు అయిపోయి ఇంకేం చేయాలి, ఇప్పుడు ముష్టి యుద్ధం పిడికిళ్లతో కొట్టుకున్నారట, ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నారట. ఆ మల్ల యుద్ధంలో స్వామి కేసరి విజృంభించి వాడిని పట్టుకుని వెనక్కి తిప్పి రెండు చేతులు విరిచి వెన్నుపూస మీద మోకాలు పెట్టి పటక్కన విరగొట్టేశాట. ఆ మధ్యన ఒక చోట మిఠాయి కొట్టులో చూశా, ఇంత పెద్ద మిఠాయి వచ్చేసాడు, బెల్లపు మిఠాయి. ఆ మిఠాయిని మధ్యకి చేత్తో పుచ్చి విరగొట్టేసాడు షాప్ ఆయన. ఎంత బలం ఉందో ఆయనకి, రాయి పెట్టి కొట్టకుండా అంత పెద్ద అచ్చుని ఇలా అన్నాడు, అంతే పటక్కన విరిగింది. ఆయన విరిచాడు కదా అని నేను కూడా అచ్చుకుని ఇలా అన్నా, ఎంతన్నా కదట్లా చేతులు నొప్పులు పెడతాయి కానీ ఆయన కేసరిలాగా వీరుడు అనమాట, పటక్కన విరగొట్టేశాడు అంతే. ఆ అచ్చు విరగొట్టినట్టుగా వీడు వెన్నుపూస విరగొట్టి పారేసేట పట్టుకుని దంతికలు విరగొడతారు. కొంతమంది కొంతమంది దంతికలు అంటే మెత్తని దంతికలు అయితే, ఒక ఆవిడ గురువు గారికి నేతి దంతికలను పట్టుకొచ్చింది, ఆ నేతి దంతికలు రాతితో కొడితే కానీ విరగడా, ఏమన్నా పళ్ళు లోపలికి పెడితే అవ పని చేస్తాయి. అది వాళ్ళు ఎవరి అదృష్టం వాళ్ళది అన్నారు. పాపం భక్తురాలు ఇచ్చింది, ఏం చేస్తాం, అప్పుడప్పుడు భక్తులకు లొంగిపోతారు, భగవంతుడే లొంగిపోతాడు. శిష్యులు వచ్చి మరి తినండి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మడిగట్టుకు చేశానండి, నెయ్యి పెట్టి చేశానండి అంటే ఓ ముక్క నోట్లో పెట్టుకుని ఆ దెబ్బకి లోపల నాలుగైదు దంతములు కొంచెం భగ్నం అయ్యే స్థితికి వచ్చి, అమ్మా మా ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి రాయి లేదని చాలా కాలంలో బాధపడుతున్నాను, తరచుగా నువ్వు ఇలాంటి రాళ్లు కలిసి పంపిస్తూ ఉండు అని అనలేక చాలా బాగున్నాయి అని మెచ్చుని పంపేశాను. అవండి తప్పదు. గురువులు ఎప్పుడు కూడా శిష్యులు ఎన్ని తప్పులు చేసినా క్షమించాలి, క్షమించకపోతే తిక్కుమాలాడు, వీడు గురువు ఎందుకు అవుతాడు, వీడు బరువు అవుతాడు. వాడు తండ్రి లాంటి వారు అన్నారు. గురువు అంటే తండ్రితో సమానుడు. వాడు ఎంత వయసులో ఉండొచ్చు, నాకంటే 70 ఏళ్ళు ఉండొచ్చు, మీకు 60 ఏళ్ళు ఉండొచ్చు, కాక ఆ కాసేపు ఏంటంటే ఎవరినైనా చూస్తే వాళ్ళకి చూస్తే పిల్లలు చూసినట్టు అనిపించవలసింది. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఈయన అలాగ పటక్కన విరగొట్టేసేట వెన్నుపోస, వాడిని పడగొట్టి చంపేసేట, వెంటనే అందరూ సంతోషపడిపోయారు. అబ్బాయి ఎంతో పూర్వం ఋషులు శంఖం శబలం అనే ఏనుగుల్ని చంపినప్పుడు నీకు కళ్యాణం అవ్వాలని దీవించారు. ఇప్పటికీ ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలే, ఏం శాశ్వతంగా సన్యాసం పుచ్చుకుందాం అనుకుంటున్నావా అని అడిగారట. అదేమిటి స్వామి అలా నేసారు, లేదండి మంచి పిల్ల దొరకండి, పిల్ల దొరకత నల్లగా ఉండాలి, మళ్ళీ నల్లగా ఉంటే మరికిరాదు, అందంగా ఉండాలి, కాస్త నాకు మళ్ళీ బలంగా ఉండాలి, మళ్ళీ పక్కగా ఎండిపోయి ఎముకల్లో కనపడితే చెయ్యేస్తే డామని పడిపోతే ఉపయోగం ఉంది. భార్యమని ఎప్పుడైనా ప్రేమ వచ్చి మొగుడు అలా వీపు మీద దెబ్బ కొడితే మనకి కింద పడిపోతే ఆ భార్యతో వాడి ఇంకా అపనం చేస్తాడు. అంచేత కొంచెం అన్ని రకాలుగా విద్యలలో నిష్ణాతురాలైన సుగుణవతి అయిన పవిత్రురాలైనటువంటి భార్య కోసం వెతుకుతున్నానండి అన్నట. అయితే మేము చూస్తాము నీకు సంబంధం అన్నారు. దేవతలు సంబంధంతో బయలుదేరారట, అదృష్టం. సరిగ్గా ఆ కాలంలో తమాషా, పూర్వం బ్రహ్మదేవుడు ఒకనాడు నిద్రపోయి లేవగానే అపూర్వమైన లావణ్యవతిని సృష్టించాలనుకున్నాడు, పరమసుందరీమణిని సృష్టించాలనుకున్నాడు. అనుకోగానే ఆయన ముఖం నుంచి ఒక అందగత్తె అపూర్వ సుందరీమణి వచ్చింది. ఎటువంటి సుందరి లేదు, ఆవిడికి అహల్య అని పేరెట్టాడు. వెంటనే అక్కడికి నారదుడు వచ్చి ఈ సుందరీమణి ఎవరు అంటే నీకు సోదరి అహల్య అని పేరెట్టానన్నట. ఈవిడికి భర్త ఎవరో, భర్త ఎవరంటే ఏం చెబుతాం, భూమండలం చుట్టూతో 3 సార్లు ప్రదక్షిణ చేసి ఎవడు ముందుగా వస్తే వాడికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నట. వెంటనే ఇది విన్నాడు ఇంద్రుడు. అయితే బ్రహ్మదేవ భూమి చుట్టూ ప్రదక్షిణకి ఇప్పుడే బయలుదేరానే నేను, ఆయన ఐరావతం ఎక్కి ఐరావతం పరిగెత్తానట. భూ ప్రదక్షిణకి బయలుదేరాడు ఆయన ఐరావతం. ఈలోపు నారదుడు ఈ ఇంద్రుడికి ఇలాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడో ఒప్పుకుంటాడా, పరుగు పరుగును భూలోకానికి వచ్చాడు. అక్కడ గౌతమ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే గౌతమ నేను నీకు పెళ్లి చేస్తానన్నట. ఏం పెళ్లి చేస్తావయ్యా, గడ్డం పెరిగిపోయింది, అడవిలో కూర్చున్నాను, నాకు గుడిసె తప్పలేదు అంటే నీకెందుకు రాని గబగబలేపి అక్కడ ఒక నల్లావు కపిలుగోవు ఈనుతోంది, ఈనుతున్న ఆవు చుట్టూ 3 చుట్లు ప్రదక్షిణ చేయ అన్నట్టు, 3 చుట్లు ప్రదక్షిణ చేయ అన్నట్టు. త్రివార ప్రదక్షిణ చేశాడు ఆయన, పరుగు పరుగుని ఈయన తీసుకుపోయాడు. అసలు నారదుడు ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో ఈయనకి అర్థం కావడంలా పరుగు పరుగును వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ ఇదిగో 3 మార్లు భూ ప్రదక్షిణ చేసిన వీరుణ్ణి తీశాను తెచ్చానన్నట. బ్రహ్మనవి ఈ గౌతముడా ఆశ్రమం నుంచి ఇక్కడికి వచ్చినట్టున్నాడు, ఈ కాసేపట్లో 3 మార్లు భూమి చుట్టూ ఎలా ప్రదక్షిణ చేశాడన్నట. నాన్నగారు మీరు వేదాలలో శాస్త్రాలలో చెప్పారుగా, ఈనుతున్న ఆవు చుట్టూత ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ ఫలితం వస్తుంది, అందులో కపిలగోవు మరింత గొప్పది. ఈయన ఈనుతున్న నల్లావు చుట్టూ కర్రావు చుట్టూ 3 టైమ్స్ ప్రదక్షిణ చేశాడు, కాబట్టి భూ ప్రదక్షిణ 3 సార్లు చేసినట్టే అన్నట. అమ్మ బుద్ధిమంతుడివి నారద అని వెంటనే ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయగానే గౌతముడు అందంగా తయారైపోయట, మంచి నవయువకుడు అయిపోయాట. అమ్మవారి ప్రభావం, అహల్యా ప్రభావం. ఆ ఇద్దరికి పెళ్ళైన కాసేపటికి ఇంద్రుడు వచ్చాడు. పళ్ళు పటపట కొరికి, బ్రహ్మదేవ ఇంత మోసం చేస్తావా, ఇన్సల్టెడ్ మీ అన్నాడు భయ్య, నేనే నిన్ను అవమానపరిచాను అన్నాడు. ఈయన భూ ప్రదక్షిణ చేస్తేనే ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని ఇప్పుడు ఈ గౌతముడికి ఎందుకు ఇచ్చావంటే, ఆయన శాస్త్ర ప్రకారంగా ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చేసాడయ్యా, ఈనుతున్న ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడం భూ ప్రదక్షిణతో సమానం, కాబట్టి ఆయన నెగ్గేశాడు, అందుకే నేను నా కూతుర్నిచ్చి పెళ్లి చేశానన్నట. సర్లే ఈ అమ్మాయిని ఎలా పాడు చేయాలో నేను చూసుకుంటానని ఇంద్రుడు కసిగా వెళ్ళిపోయాడు. ఈ వివాహమైన కొత్త కాలం తర్వాత ఒకనాడు ఇంద్రుడు తెల్లవారుజామున, అంటే ఇంకా అప్పటికి తెల్లవారుజాము కాల, ఇంకా కొంత పొద్దుండగానే మాయ రూపంతో గౌతముడి వేషం వేసుకుని దొంగకోడి చేత కూయించి ఈ గౌతముడిని నదీ స్నానానికి పంపేసి, ఆ గౌతముడు అలా వెళ్ళగానే తాను గౌతమ రూపంలో అహల్యాశ్రమంలోకి వచ్చాట. వచ్చినవాడు ఇంద్రుడని తెలుసు ఆవిడికి. ఆవిడేం గౌతముడిని భ్రమపడ్డ, ఇంద్రుడంతటి వాడు వస్తే కాదని అండవు ఎలాగా అని కొంచెం మొహమాటపడి, తొందరగా నీ కోరిక తీర్చుకుపో, మా ఆయన వస్తే చెప్పిస్తాడని చెప్పింది ఆ మాట కూడా. సంతోషపడ్డాడు ఈయన. సరే తనకు మా కోరిక తీర్చుకుని వెళ్ళబోతుంటే ఆ సమయానికి తిరిగి వచ్చేసాడు గౌతముడు. ఈతన్ని చూడగానే ఆగ్రహించాడు, పాపాత్ముడా భ్రష్టుడా ఇంత మోసమా, ఇక నీ శరీరం అంతా సహస్ర యోనులైపోగా కానీ చెప్పించి తర్వాత వాడు కాళ్ళ మీద పడితే కళ్ళుగా మార్చాడు.
హారికేసి తిరిగి నువ్వు దుమ్ము ధూళితో శిల లాగా పడుండు, రాయి అయిపోయిందని సినిమాల్లో చూపించింది ఒకటి అబద్ధం, రాయవల రాతి వలె అదృశ్యంగా ఉండి ఎవరికీ కనపడక. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రాముడిగా వస్తాడు, ఆ ధర్మాత్ముడు నిన్ను తాకుతాడు, ఆయన పాద స్పర్శకు నొచ్చుకోగాని నీకు అసలు రూపం వస్తుంది అని చెప్పించాడు. ఆ విధంగా అహల్యకు కూడా శాపం వచ్చేసింది. ఆపై ఆ సమయానికి పాపం అహల్యకి గౌతముడి వల్ల ఇద్దరు పిల్లలు పుట్టున్నారు ఇంట్లో. అదిగో ఆ కొడుకు పేరే శతానందుడు, కూతురు పేరు అంజన. శతానందుణ్ణి పిలిపించాడు, నాయన మీ అమ్మని చెప్పించాను, నేను భ్రష్టుని అయ్యాను, మళ్ళీ మీ అమ్మ అసలు రూపం ధరించేదాకా నేను ఇక్కడ ఉండలేను, బతిలేక తిరుగుతున్నాను పాపాత్మని. ఈ పిల్లల్ని పోషించడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు, మిమ్మల్ని ఎలా పోషించను అంటూ బాధపడుతూ ఉంటే కొడుకు దగ్గర నారదుడు వచ్చి, గౌతమ మహర్షి జరిగింది ఏదో జరిగింది, ఈ సృష్టి అంతా ఒకనొక దివ్య స్వరూపం చేతిలో ఉన్నది, మన చేతిలో ఏమీ లేదు, ఏది ఎలా ఎప్పుడు జరగాలో ఆ విధి లిఖితం, దాన్ని ఎవరూ మార్చలేరు. లలాట లిఖిత రేఖ పరిమార్చుం నశక్యతే, నుదుట వ్రాయబడిన వ్రాతని మార్చడం ఎవడి వల్ల కాదు. ఒక్క పని మాత్రం చెయ్యి, ఈ కుర్రాడి శతానందుణ్ణి జనక మహారాజు గారి దగ్గరికి పంపు. జనకుడికి ఆస్థాన విద్వాంసుడిగా మంత్రిగా పురోహితుడిగా ఉంటాడు, తర్వాత రాముడికి పెళ్లి చేసే యోగానికి నోచుకుంటాడు. అందువల్ల ఇక ఈ అమ్మాయిని సంతానం లేని కుంజరుడు అనే ఒక వానరుడు ఒకడు బాధపడుతున్నాడు, ఆ కుంజరుడికి ఇచ్చి ఆయన పెంచుకుంటాడు. అనగానే సరేనన్నాడు. కుంజరుడు అని ఒక వానర యోధుడు ఉన్నాడు, అతని భార్య వింధ్యావళి. వీళ్ళకి చాలా కాలం సంతానం లేకపోతే శివుడి కోసం తపస్సు చేశారు. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే నాకు కొడుకు ఇమ్మన్నట్ట. మీకు ఆ యోగం లేదయ్యా, గౌతమ మహర్షి తన కుమార్తెని అంజనా అని ఆవిడ్ని మీకు ఇస్తాడు, ఆవిడ పెంచుకోండి, కానీ ఆమె కడుపున నా అమోఘమైన రేతస్సుతో నేనే నా అంశతో కొడుకుగా పుడతాను, ఆ వ్యక్తిని మీరు పెంచుకుని చూసుకుని తరించిపోదురు గాని మీ వంశం పవిత్రమవుతుంది అని వరం ఇచ్చాట. అందుకని ఈ కుంజరుడు ఎప్పుడు నాకు గౌతముడు తన కూతుర్నిస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. గౌతముడు నారదుని సలహా ప్రకారంగా అంజనాదేవిని పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆ అంజనాదేవి ఆనాటి నుంచి కుంజరుడు అనే వానర యోధుడి దగ్గర పెరిగింది. అందువల్ల కుంజరుడు కూతురు అన్నారు కానీ నిజానికి ఆమె అహల్య గౌతమ సంతానం. ఎంతో వినయంగా భక్తిగా సేవించిందిట చిన్నప్పటి నుంచి అంజన ఈ తల్లిదండ్రుల్ని, కుంజరుణ్ణి వింధ్యావళిని వాళ్ళు ప్రేమతో పెంచారట. క్రమంగా మహాసౌందర్యవతి అయింది అహల్య, ఎంత అందంగా ఉంది, డిటో అహల్యలాగే దిగిపోయింది ఆవిడ కూడా. ఒక్కొక్కళ్ళు తల్లి ఎలా ఉంటే కూతురులాగే ఉంటారు ఆశ్చర్యంగా. ఆ తల్లి ఎలా అయితే పాలరంగుతో ఉండేదో ఈమె కూడా, అంజనాదేవి కూడా, గౌతముడి కూతురు కూడా అలాగే సుందరీమణిగా ఉండేది అహల్యలాగే. ఇలా ఉండగా దేవతలంతా కలిసి ఈ అంజనకి కేసరికి పెళ్ళి అయితే బాగుండును, తద్వారా ఆంజనేయుడు పుడతాడు అని ఎదురు చూశారు. ఈ ఇద్దరిని ఒక చోట కలపాలనుకున్నారు. దేవతల యొక్క నియమాలు ఎలా ఉంటాయి, ఒకనాడు అంజనాదేవి విహరిస్తున్నటువంటి వనం కేసి కేసరిని, ఫలానా ఒక వనం ఉందయ్యా, ఆ వనంలో తిరిగితే నీకు శుభం కలుగుతుంది, ఇది మేము ఋషులు ఆజ్ఞాపిస్తున్న వెళ్ళమన్నారట. అందుకని కేసరి ఆ వనానికి వచ్చాడు. ఆ వనంలో అంజన తన చెలికెత్తెలతో కలిసి విహరిస్తోంది, చూచాడు ఆయన, పులకించిపోయాడు. కానీ ఆమె ఎవరో తెలియదు, తెలియకుండా దగ్గరికి వెళితే దోషం, అందుకని మాట్లాడకుండా పక్కకు వచ్చేశాడు. అప్పుడు దేవతలు వచ్చి, నువ్వు ఆ వనంలో చూసావే ఒకనొక దివ్య సుందరిని, ఆమె ఎలా ఉంది అని అడిగారట. ధర్మ ప్రకారం చెప్పాలి అంటే ఆమెను వరించాను, చాలా సుందరి, కానీ దగ్గరికి వెళ్ళడం అధర్మమేమో అని ఆగిపోయానన్నట. ఓ ఈ పిచ్చవాడా, నీకోసమే మేము పంపామయ్యా ఆవిడ్ని, ఆవిడ కోసం నిన్ను పంపాం, మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం కలిగేలా చేసింది మేమే, ఆవిడ కూడా నిన్ను చూసింది పైకి చెప్పడంలా, నిన్ను వరించింది, నువ్వు వరించావు, ఇక పెళ్లి చేసే బాధ్యత మాది అని దేవతలంతా కలిసి కుంజరుడి దగ్గరకు వచ్చేశారట. కుంజరా, నీ కుమార్తెకు మంచి సంబంధం తెచ్చాం అన్నారు. ఎవరండి ఆయన? శంభసాధనుణ్ణి చంపి శంఖం శబలం అనే ఏనుగుల్ని చంపి మహాతేజశాలిగా పేరు పొందిన ధర్మాత్ముడు వీరుడు కేసరి అని ఒక వానర వీరుడు ఉన్నాడు. సుపర్వ పర్వతానికి పరిపాలకుడు ఆయన. ఆయన ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే, మీ అమ్మాయి మానవ స్త్రీ, అతడు వానరుడు, వానరుడు కదా ఇద్దరికి పెళ్లి బాగుంటుందని బెంగెట్టుకోకర్లా,
అతడు మానవ రూపంతో ఈమెను వివాహం చేసుకుంటాడు, సందేహం లేదు. వాళ్ళ వల్ల లోకానికి శ్రేయస్సు కలుగుతుంది అనగానే ఆయన సంతోషపడ్డట. శుభముహూర్తంలో అంజనాదేవికి ఈ మహావీరుడైన కేసరికి పెళ్ళైపోయింది. వివాహం అయ్యింది కాని 5000 సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు. కురత యుగంలో పెళ్ళయింది వాళ్ళకి, సంతానం కలగడంలా. దాంతో అంజనాదేవి బాధపడింది, చుట్టుపక్కల వాళ్ళతో కొట్రాలన్నందుకు బాధపడింది. సంతానం కలగనందుకు కాదట, అత్తగారు కొట్టినందుకు కాదు, తోడికోడలు పక్క నుండి తెప్పింది నవ్వింది అందుకని బాధ. అలాగే సంతానం లేకపోవడం ఒక బాధ అయితే పక్క వాళ్ళంతా హాయ్ అన్నాళ్ళైనా పిల్లలు లేరు ఇది గొడ్డు మోతు అంటూ ఉంటే పాపం బిడ్డలు లేరు గొడ్డు మోతు అనిపించుకోవడం ఇష్టం లేక భర్త దగ్గరకు వచ్చి, స్వామి మంచి కుమారుడు లేకపోతే ఆ జీవితం వ్యర్థం కదా, ఒక్కడైనా వంశంలో ఎవడో ఒకడు ఒక సంతానం ఉండాలి, సంతానం లేనివాడికి సంతతిహీనున్నకు సౌఖ్య సంతతి కలదే సంతానం లేనివాడికి సుఖ సంతానాలు ఉంటాయా, సౌఖ్యాలు ఉండవు అనగానే ఏం చేద్దాం మరి అన్నాడు ఆయన. ఎన్నాళ్ళైనా మనకి సంతానం కలగకపోవడానికి గల కారణం ఏమిటో అనగా ఒక పని చేద్దామండి, ఈ సృష్టిలో అసాధ్యం అన్నది లేదు, మానవుడు భక్తితో శ్రద్ధతో ఉపాసన చేస్తే అనుకున్న కోరిక తీర్చుకుంటాడు. సరైన ఉపాసన చెయ్యాలి. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుర్లభం తత్సర్వం తపసాప్రాప్యం తపోహి దురతిక్రమం. ఈ పని మన వల్ల కాదు, దుష్కరము చెయ్యలేము అనుకున్న పనిని, ఇక ఇది మనకు రాదురా బాబు అనుకున్న పనిని, వెళ్ళడానికి వీలు కాని స్థలాల్లో చేయవలసిన పనిని, లభించని వస్తువుని పొందడానికి తపస్సు సాధన, వెళ్ళలేని చోటికి వెళ్ళాలి అంటే తపస్సు చేయమన్నారు, చెయ్యలేని పని చెయ్యాలి అంటే తపస్సు చేయమన్నారు, పొందలేని వస్తువుని పొందాలి అంటే తపస్సు చేయమన్నారు. ఏదైనా తపస్సుతో పొందవచ్చు, కానీ తపస్సు మాత్రం కష్టం, అంత తేలిక కాదు. నేను ఇప్పుడే పెడతాను, కష్ట సాధ్యమైన తపస్సుని చేస్తాను, దేవతల్ని మెప్పిస్తాను, వరం పొందుతాను. సులభంగా ప్రసన్నుడయ్యే దేవత పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని మనస్సులో పెట్టుకుని ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉపాసన చేస్తాను అంటూ ఆవిడ బయలుదేరింది. మరి మంత్రం ఎవరిస్తారు? అదృష్టం నారద మహర్షి వచ్చాడు, ఆయనే సద్గురువు. ఆవిడకి ప్రణవ పంచాక్షరి మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రాన్ని మనస్సులో పెట్టుకున్నది అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని ధ్యాన వాహనాది షోడశోపచారాలు చేసి ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ జపం చేసింది. ఆకులు అలములు కూడా తినడం మానేసింది, వాయుభక్షణ చేసింది. ఇలా రోజు ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే తిండి లేక చచ్చిపోకూడదు కదా, మరి ఎవరు ఎంతో కొంత తినకపోతే నిరాహార దీక్షతో ఉండకూడదు. అందుకని వాయుదేవుడు అమ్మా శివానుగ్రహంతో రోజు నీకు పండిస్తాను చేతిలో, ఆ ఫలం తినమన్నట్ట. ఆవిడ ఉదయమే జపం చేయడం మొదలు పెట్టగానే ఇలా చేతులు దాచేది, ఆ చేతుల్లో ఒక పండు వేసేవాట ఆయన. ఆ ఒక్క పండే తినేది, ఇంకేమీ తినేది కదా ఆవిడ, సింగిల్ ఫ్రూట్ అలా తింటూ బతుకుతున్నది. పరమ పవిత్రమైన దివ్య ఫలం. అలా 1000 ఏళ్ళు తపస్సు చేసింది. ఒకనాడు అనుకోకుండా రుద్రుడిచ్చిన అమోఘమైన వీర్యం ఉన్నదిగా ఆ తేజస్సు, ఆ ఫలం తీసుకు పండు రూపంలో ఆ తేజస్సుని చేతిలో వేసేసేట వాయు. ఆవిడ మింగింది, మింగగానే గర్భవతి అయిపోయింది, ఆవిడ కంగారడిపోయింది. ఇదేమిటిది ఆశ్చర్యం? అరణ్యంలో సంతాన ప్రాప్తి కోసం అన్నీ విడిచిపెట్టి తపస్సు చేస్తున్న నాకు గర్భం ఎలా వచ్చింది? ఎవడు ఈ పాపం చేశాడు? వాడిని శపిస్తాను లేదా నేనే నశించిపోతాను. ఓరి దుర్మార్గుడా, ఎవడవరా నువ్వు నన్ను ఈ విధంగా అన్యాయం చేసినది అంటూ ఉంటే వెంటనే ఆకాశవాణి ఇలా అన్నదట, అమ్మా నువ్వేం కంగారు పడకు, మా భూతే వ్రతభంగోయం మా విషాదవరాననే దేవ ప్రసాదాత్తే గర్భే మహావ్యక్తి భవిష్యతి. అంజనాదేవి, నీకు వ్రతభంగం అవ్వలేదమ్మా, మాభూత్తే వ్రత భంగోయం. ఇది నీకు వ్రతభంగం కాత్తల్లో భయపడకు, విచారం పొందకు. ఇది దేవతల అనుగ్రహం. సకల దేవతల తేజస్సులు శివ తేజస్సు కలిపి శివుడిలో పెట్టాడు ఒకప్పుడు నరనారాయణమూర్తి. ఆ తేజస్సునే శివుడు పార్వతీ గర్భంలో ప్రవేశపెట్టాడు. పార్వతి అగ్నికి ఇచ్చింది, అగ్ని వాయువుకి ఇస్తే వాయుదేవుడు నీకు ఫలరూపంలో ఇచ్చాడు. వాయువుకి వల్ల నీకు పాతివృత్య భంగం ఎక్కడున్నది? నీ భర్త కూడా అనుగ్రహిస్తాడు నిన్ను. ఇది శివానుగ్రహం, ఆయనకి చెబుతాను. శివానుగ్రహంతో మహానుభావుడు ఒక పూజ్యుడు పుట్టబోతున్నాడు, సకల లోకాలని ఏలబోతున్నాడు, ప్రజలను అనుగ్రహించబోతున్నాడు, భూత ప్రేతాది పిశాచాలను దూరం చేయబోతున్నాడు. ఆయన ఆయన రామ మంత్రస్వరూపుడు తల్లి.
రామ తారక మంత్ర పరాయణంబు మూర్తి దాల్చనోయనునట్లు కీర్తిగాంచి తేజరిల్లడు శాంభవి తేజమిదియే కాని భీతికి హేతువు కాదు తల్లి.
అమ్మా బెంగ పెట్టుకోవద్దు. ఈ తేజస్సు మాటల రామనామం నిరంతరం జపించబోయే దివ్యమైన తేజస్సు ఇది. రామభక్తి ఒక రూపం పొందబోతున్నది, శివ రేతస్సిది, అమ్మవారి గర్భంలోంచి బయటకు వచ్చిన తేజస్సిది, సకల దేవతల యొక్క మహిమలతో కూడినది. నీవు భయపడవద్దు, ప్రీతి పొందు కాని భీతి పొందకు అనగా ఆవిడ సంతోషపడింది. ఈ విషయం కేసరికి తెలిసి ఆయన ఆనందపడ్డాట. అప్పటి నుంచి ఆవిడ నిరంతరం భక్తితో పరమేశ్వర ధ్యానం చేస్తూనే ఉన్నది. అలా ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో కొంతకాలానికి ఆవిడ గర్భంలో నుంచి పరమ పూజ్యుడు ఒక ఆయన పుట్టుకొచ్చాట. ఎంత అందంగా ఉన్నాడో ఆంజనేయుడు, వానరుడే కాని అందంగా ఉంటాడు. సుందరే సుందర కపిహి, అందగాళ్లలో ఇక ఇంత గొప్ప అందగాడు మరొకటి లేడేటండి ఆంజనేయుడు, అంతటి అందగాడు లేరు పొమ్మన్నారు. ఆయన పుట్టుకొచ్చాడు. ఎప్పుడు పుట్టుకొచ్చాడో చెప్పుకొచ్చారన్నమాట.
వైశాఖే మాసి కృష్ణాయాం,
వైశాఖ మాసంలో పుట్టాట, మంచి ఎండలో పుట్టుకొచ్చాడు ఆయన. అందరూ బాబోయ్ బాబోయ్ అనుకుంటూ అడిగిపోతున్న కాలంలో, ఎండలు తట్టుకోలేకపోతున్న బాధల్లో, ఆ టైంలో పైగా కృష్ణపక్షంలో కృష్ణాయాం మండం ద్వారా.
వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,
సరిగ్గా దశమి తిథి, మందవాసరే శనివారం పుట్టుకొచ్చాడు. శనివారం పుట్టుకొచ్చిన మహానుభావుడు కాబట్టి శనిశ్వరుని నెత్తి మీద జాగ్రత్త కట్టి పెట్టి కొంచెం మన గ్రహవాదం లేకుండా చేయగలుగుతున్నాడు ఆయన.
పూర్వ ప్రోష్ట పదాయుక్త తదా వైధృతి సంయుత తస్యాం మధ్యాహ్న వేళాయాం జనయామాస వై సుతం.
ఆ రోజు పూర్వభద్ర నక్షత్ర అంట. యోగములో వైధృతి అనే యోగమట. మధ్యాహ్నం పూట పుట్టే అట్ట. ఆదిత్యాది నవగ్రహాలు శుభస్థానంలో ఉన్నారు. ఏ ఏ గ్రహం ఎక్కడ ఉండాలో అన్నారు. స్వచ్ఛ గృహంబులంద ఐదు విభ్రాజల్లా అన్నారు. ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో, సూర్యుడు, శని, కుజుడు, బృహస్పతి, శుక్రుడు అంతా ఉచ్చస్థితిలో ఉండగా, సూర్య, శని, బృహస్పతి, కుజ, శుక్ర గ్రహాలు ఐదు ఉచ్చస్థితిలో ఉంటే వాడికి ప్రపంచాన్ని ఏలేస్తాడు వాడు, మహానుభావుడు అనమాట. అందుకే కృష్ణుడు అలా చూసుకుని పుట్టాడు, రాముడు అలా చూసుకుని పుట్టాడు. ఈయన అలాగే ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా పుట్టుకొచ్చాట. సరిగ్గా మధ్యాహ్నం, వామనావతారంలో ఎలా అయితే విజృంభించడానికి వామనుడు మధ్యాహ్నం పుట్టాడో ఈయన కూడా మధ్యాహ్నమే పుట్టాడు. మధ్యాహ్నం పూట పుట్టేటటువంటి వాడు ఎంత కావాలంటే అంత శరీరం పెంచగలడు. అందుకే ఆంజనేయస్వామి వారు ఏం చేయగలడు, ఆకాశంలో ఎగరడానికి ముందు శరీరాన్ని విపరీతంగా పెంచుతూ ఉంటాడు ఆయన. ఆ విధంగా స్వామివారు మహాశరీరాన్ని పెంచడానికి వీలుగా మాధ్యాఖిరిక సమయంలో పుట్టుకొచ్చాడు.
మహాబలం మహాసత్వం విష్ణు భక్తి పరాయణం సర్వదేవమయం వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం.
మహాబల సంపన్నుడాయన, విష్ణుభక్తి తత్పరుడాయన, సకల దేవతల తేజస్సులు తనలో పెట్టుకున్నవాడు, సకల దేవతాస్వరూపుడాయన, త్రిమూర్త్యాత్మకుడు ఆయన, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అన్నారు. అందుకే ఇప్పుడు కూడా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అండల ఈ మాటే చెప్పారు. వేద వేదాంగ తత్వజ్ఞం, వేదాలు, వేదాలలో ఉన్న షడంగాలు చదివినవాడు, తెలిసినవాడు, సర్వ విద్యా విశారదం, అన్ని విద్యలలో అరితేరిన వాడై పుట్టాడు. బ్రహ్మ జ్ఞానులలో శ్రేష్ఠుడు ఆయన, సర్వ దర్శన సమ్మతుడై పుట్టాడు. మాణిక్య కొండల ధరం, చెవులకి కుండలాలు, మాణిక్య కొండలాలు ధరించాడు. దివ్య పట్టాంబరాన్వితం, దివ్యమైన వస్త్రం ధరించాడు ఆయన. కనకాచల సంకాశం పింగాక్షం హేమమాలినం, మేరు పర్వతంలో ఉన్నాడు ఆయన, బంగారు కొండలో ఉన్నాడు అనమాట. ఎర్రబడిన ఒకనొక గోరోచన వర్ణంలో ఉన్న కళ్ళు, మెడలో బంగారపు గొలుసు వేసుకున్నాడు, మంచి బంగారం గొలుసు. ఆ గొలుసు మహిళంటి అంత బంగారం. ఒకవేళ ఆయన గొలుసు మెళ్ళ వేస్తానంటే మెళ్ళ వేసుకుంటే డామ నిలబడిపోతాడు, మళ్ళీ లేవడికి మళ్ళీ బంగారం ఉండదు వీడికి, అంత గొలుసు వస్తాడు ఆయన. కోటి కాసులతో తయారు చేసినటువంటి బంగారం గొలుసు అది, మాటలు కాదు. స్వర్ణ యజ్ఞోపవీతం చ, మెడలో కూడా యజ్ఞోపవీతం వేసుకున్నట్ట. అందరూ ఇవాళుండి రేపు తెగిపోయే యజ్ఞోపేతాలు కొంతమంది, మాసిపోయిన యజ్ఞోపేతాలు కొంతమంది, దిక్కుమాల అసలు యజ్ఞోపేతం నడువు చేసుకుని ఏదో ఎప్పుడో వీపు కోక్కోవడానికి చెమటకి వాడుకునేవాడు కొంతమంది అయితే, ఈయన బంగారపు యజ్ఞోపేతం ఎప్పుడూ తగదగా మాయకుండా ఉండే యజ్ఞోపేతం ధరించి పుట్టాట ఆయన. మణినూపుర శోభితం, ఇక నూపురాలు కూడా మణినూపురాలు ధరించాట, కాళ్ళకి మణులు పొదిగినటువంటి గజ్జలు ధరించాడు ఆయన. ధ్వజ వజ్రాంకుశ్ర పద్మరేఖాంగ్రి సంగీతం, ఆయన అరికాళ్లలో ధ్వజం, వజ్రాంకుశం, గొడుగు, తామర పువ్వు రేఖలు ఇవన్నీ ఉన్నాయట. ఈ శుభచకనములుంటే వాడు విష్ణు స్వరూపుడు, శివస్వరూపుడు అని అర్థం అన్నమాట. దీర్ఘలాంగోల సహితం, పొడుగ్గా ఉన్నది తోక, పొట్టి పొట్టి తోక కాదు, ఎంత పిసర్ తోక కాదు, మంచి పొడుగైన తోక. ఎప్పుడు ఎంత కావాలంటే అంత పెంచుతాడు. అసలు నన్ను అడిగారు ఒకప్పుడు, ఆంజనేయ స్వామి తోక పెంచితే అది పెద్దదా ద్రౌపదీదేవి కోకను లాగాడు దుశ్శాసనుడు, ఆ కోక ఊ ఇస్తూనే ఉన్నాడు కృష్ణుడు, అలా లాగుతున్నట్టే వస్తుంది కోక. కోక పెద్దదా తోక పెద్దదా, తోక కోక కాదు నీ పోక పెద్దదయ్యా అన్నా నేను, నీ పద్ధతే పెద్దది విచిత్రంగా ఉంది. అలాగా పెద్ద తోకట అది, ఓంకారం అన్నారు ఆంజనేయ స్వామి వారి తోకట్టే ఏంటి, ప్రణవం అది ఎప్పుడో చెప్పేశారు ఇందులో, మనం కొత్తగా దాన్ని కాపీ కొట్టడమే తప్ప. దీర్ఘకాయం, మంచి శరీరం, మహాకాయుడు ఆయన, మహాకనుం గొప్ప దవడలతో ఉన్నాడు ఆయన. ఇక కౌపీనం గోచి పెట్టుకున్నాడు స్వామివారు. చిన్నపిల్లలు గోచీ పెడితే ఎంత బాగుంటారో పేచీ లేకుండా, ఇప్పుడు ఆ గోచీలు బదులుగా హగ్గీస్ గిగ్గీస్ పెడుతున్నారు. ఇవే అప్పట్లో గోచీల కింద పెట్టేవారు అనమాట. కటిసూత్రాభ్యం, నడువు కూడా వల్తాడుంది ఆయనకి, బంగారపు వల్తాడు అని, మామూలు వల్తాడు ఏంటి, రెండు రోజులు కట్టుకున్నాక తెగిపోయే వల్తాడు రంగులు. ఆ మధ్యన ఒకళ్ళు ఎవరో వల్తాడు పంపించారు, మలతాడు కట్టుకుంటే చూడండి పంచంతా ఖరాబ్, ఆ ఎరుపు రంగు కదా దీనికి అంటూ పోయింది. అలాంటివి కాదు, ఆయన కడిగి 10 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను పోయాను, ఏదో తెచ్చాడు శిష్యుడు అనుకుంటే ఆ దిక్కుమాల కళ్ళ పంచి కాస్త కంపు కంపు అయిపోయింది అనమాట. స్నానం చేయగానే ఈ రంగు అంతా వెలిసిపోయి దీనికి అంటుకుంటుందట. అలా కాకుండా బంగారు పలతాడు కట్టుకున్నాడు ఆయన, రంగులు అంటుకోవు తెగిపోవు ఎవడు ఎత్తుకుపోడు. ఇలాంటి వాటితో దగదగా విరిగిపోతున్నాడు ఆయన, మహాబుధుడు ఆయన. ఆశ్చర్యభూతంలో కానం, ఆ రూపం చూస్తే చాలు సకల లోకాలు ఆశ్చర్యపోతాయి. అత్యాశ్చర్యకరం, మహారుచికరం ఆ రూపం అంటే. ఆ మహానుభావుడు వజ్రం వంటి ఆయుధాలతో పుట్టుకొచ్చాడు, సర్వలక్షణ సంపన్నం, అనేక శుభలక్షణములతో ఉన్నాడు ఆయన. కిరీట కనకాంగతం, మంచి కిరీటం ధరించాడు. ఇంకా భుజకీర్తులతో ఉన్నాడు ఆయన, బంగారపు భుజకీర్తులతో. విష్ణుమూర్తి యొక్క మరొక అవతారమా అన్నట్టుగా కళ్ళల్లో శైవతత్వం కనిపించుకుంటూ పుట్టుకొచ్చాడు. ఇక సమీర కుమార విజయం అని ఆంజనేయ స్వామి వారి విజయాన్ని గొప్ప కావ్యంగా రాశారు. అందులో రాశారంటే ఆయన రూపాన్ని, నిడుదవాలముని నెలవుల్పు తల నిల్పు బలువెల్పు తొలవెల్పు బలిమివాణి పచ్చ చూపుల వాణి పగటంపు జిగిసంపు బెగడింపు మైచాయ బెగడువాణి ఒంటి జంద్యమువాణి వరమిల్చు నెరమిల్చు మరపిల్చు బంగారు మౌంజివాణి కొండలద్యుతివాణి గురుహార హరహీర శర శారదా కీర్తి గరిమవాణి మంచి మదివాణి క్రొంబట్టు పంచవాణి మంచు మల మంచు దితవావరించువాణి బడుగు బాపని చిన్నారి బుడుతవాణి
కంచి ఆవేళ అంజనా కాంచనంగి.
పొడుగ్గా ఉన్నది నిడుదవాలము అని పొడుగైన తోకతో ఉన్నట్ట చంద్రుని నెలవెల్పొల్పు తలనిల్పు బలువేల్పు తలవేల్పు బలివివాడు ఆయన. చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించినటువంటి పరమేశ్వరుడు ఎటువంటి వాడు, అంతటి గొప్ప దివ్యశక్తి బలం కలిగిన వాడు శివుడు అంతటి వాడు అన్నమాట. ఆయన బలంలో చూపులు పచ్చగా ఉంటాయట, కళ్ళు ఒక రకమైన పచ్చ రంగులో ఉన్నాయి. ఇక మహానుభావుడి శరీరం ఎలా ఉంది, పగడాల జిగిసొంపుని బెగడించేటటువంటి శరీరం కలిగిన వాడు, బంగారుమయమైనటువంటి కాంతి కలిగిన వాడు ఆయన. ఇక ఒంటి జంతువు ఎప్పుడు కూడా బ్రహ్మచారి ఒక పోగు వేసుకుంటారు, పెళ్ళైతే నాలుగు పోగులు లేక ఐదు పోగులు వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వేసుకుంటారు. ఇప్పుడు ఈయన ఒంటి పోగుతో ఉన్న జంతువుతో పుట్టుకొచ్చాడు, పుట్టుతోటే ఒడిగింది అనమాట ఆయనకి. పుట్టాక ఒడుగు చెయ్యాలి ఈయన, బైబర్తేతో పుట్టుకొచ్చేసాడు ఆయన. వాళ్ళ డాడీకి ఖర్చు కలిసి వచ్చింది, ఉపనయనం ఖర్చు లేకుండా. మహానుభావులు అలా పుడతారు, కారణస్వరూపులు. అలాంటి ఒంటి జంతువుతో ఉన్న మహానుభావుడు ఆయన. ఇంకా తేజస్సు ఎలా ఉంది, మెరుపు తీగిని మించిపోయిన మహాకాంతితో ఉన్నాడు ఆయన. చెవులకు ఉన్నాయి కొండలాలు, తలతళతల మెరిసిపోతున్నాయి. మౌంజి అని పేరు కలిగిన ఒకనొక దర్భం ఉన్నది, ఆ తాడు నడువు కట్టుకున్నాడు. హారం శివుడు, వజ్రం రెల్లు గడ్డి, శరత్కాలంలో చంద్రుడు ఎంత తెల్లగా ఉంటారో అంత తెల్లనైన స్వచ్ఛమైన కీర్తి ధరించిన వాడు ఆయన. కొత్త పట్టు పంచ ధరించాడు, మంచి మనస్సు కలిగిన వాడు. హిమాలయ పర్వతాన్ని కూడా పెకలించి అవతల పారేసి ఔన్నత్యం కలిగిన వాడు. హిమాలయ పర్వతం అంత ఔన్నత్యం ఆయన గుణాల్లో ఉందన్నారు, శరీరంలో ఉండడం కాదు, గుణాలలో హిమవంతుణ్ణి మించిన వాడు ఆయన. బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి వాడు ఆయన. అటువంటి ఆ బుడుతుణ్ణి శుభచిహ్నములు కలిగినటువంటి వాడిని అంజనాదేవి కన్నది. ఆ బాలుడు ఇంకెంత అందంగా ఉన్నాడు బాబు. ఆయన పుట్టి పుట్టగానే దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఈ కుర్రవాడు ఈ విధంగా చిన్నారి రూపంతో ఉన్నాడు, శుభ సమయంలో అంజనాదేవి ఆ కుర్రాన్ని కన్నది. దేవతలు పుష్పవర్షం కురిపించారు, దేవదందుగులు మ్రోగై అప్సర స్త్రీలు ఆనందంతో నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు, సంగీతంతో సిద్ధచారణులు సంతోషంతో స్తోత్రం చేశారు. వాయువు కూడా సుఖస్పరిశేణ మారుత అన్నారు. అలా 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 చల్లగా వీచింది ఆనందంగా ఇబ్బంది లేకుండా. నదులు కూడా స్వచ్ఛమైన జలంతో ప్రవహించాయి. ఇంకా ముని ఆశ్రమాలలో మూడు అగ్నులు ఉంటాయని చెప్పాంగా, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని. ఈ అగ్నిత్రయం కూడా శుభ సూచకంగా ప్రకాశించిందిట. పువ్వులు కూడా పరిమళించాయి. అంత పూర్వం కొన్ని గడ్డి పువ్వులు ఉంటాయి, వాటికి కూడా సువాసన వచ్చేసిందన్నారు. పతంతి రత్నాని సురేతరాణాం కిరీట కోటి గ్రథిత అన్యకాండే తదంగ నామానస గహ్వరేషు సగర్భకంపం భయమావివేశ. అందరికీ ఆనందం కలిగింది, కానీ భయపడిన వాళ్ళు ఉన్నారు. రాక్షసుల శిరస్సుల మీద కిరీటాలు ఉన్నాయట, ఆ కిరీటాలకి పొదగబడిన రత్నాలు హఠాత్తుగా నేల మీద దబదబ రాలిపడిపోయాయిట. అంటే హనుమంతుడు ఎక్కడ రాక్షసులు చంపేస్తాడో అనే భయంతో ఆ నెత్తి మీద ఉన్న కిరీట మణులు రాలే. రాక్షస స్త్రీల గర్భాలు వాటంతటే స్రావం అయిపోయాయిట, రాక్షసులకి మృత్యు ఆయన. అందువల్ల అందరికీ భయమే, రాక్షస వినాశనం కోసం అవతరించాడు, పాపాత్ములు సుఖంగా ఉండనివాడు ఆయన. హనుమంతుడి జననం బ్రహ్మానందం కలిగించింది. ఏ కోపి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతైరపి. గుణవంతుడు ఒక్కడు సార్, ఎందుకు వంద మంది పనికిమాల ధృతరాష్ట్ర సంతానం అన్నారు. అలాంటి ఆ కుర్రాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారట. ఆయన పుట్టిన ఐదవ రోజు తమాషా జరిగిందన్నారు. స్వామివారు ఎప్పుడు పుట్టాడు, దశమి నాడు కదా, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య వచ్చింది. ఆ రోజున అనుకోకుండా సూర్యగ్రహణం, పొద్దుటే కుర్రాడు, ఐదు రోజులు కుర్రాడు. అమ్మా ఆకలి, పండు తెచ్చిపెట్టవా అడవికి వెళ్ళాను. ఏంట్రా బాబు, పుట్టి ఎప్పటికోగానే మాట్లాడరు, ఈ కుర్రాడే మంచి అందంగా ఉన్నాడు, పెద్ద శరీరంతో మంచి బలంగా పుట్టుకొచ్చాడు. శరీరం బాలుడిగా ఉన్నా ఏదో తెలియని ఒక రకమైన ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఐదు రోజుల కుర్రాడేమిటి, మమ్మీ ఫ్రూట్ అంటాడేంటి అనుకుని ఆశ్చర్యపోయింది. అనుకుని సందేహం లేదు, వీడు మామూలు వాడు కాదు. తతఃప్రోవాచ తాం బాలః చతుష్పంచ దినాంతరే అమాయాం మాతరం దృష్ట్వా ఆహారో మే ప్రదీయతాం. ఇక్కడ ఎంత సుస్పష్టంగా రాశారో చూడండి. చతుష్పంచ దినాంతరి అంటే 4-5 రోజులు గడిచిన తర్వాత అమావయం అమావాస్య నాడు మాతరం దృష్టవా తల్లిని చూచి ఆకలిస్తుంది ఫలం తెచ్చిపెట్టవా అమ్మా అన్నట్ట. ఆవిడ వీడు కారణజన్ముడు అడిగాడు తెచ్చి పెడదామని అడవిలో మంచి పండు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ పండు అంటూ వెతికింది పాప. అడవిలోకి వెళ్ళి కాయ కోసుకురావాలి, ఇప్పటికీ మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావరుగా అందుకని కావాలని తల్లిని పంపేశాడు ఆయన. ఎందుకు పంపాడు అంటే ఆ రోజు గ్రహణం సూర్యగ్రహణం, అందుకనే కారణజన్ముడు కదా ఆవిడ అలా వెళ్ళింది. సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నట్ట. వాల్మీకి మహర్షి సంస్కృతంలో అద్భుతంగా రామాయణం రాస్తే దానిని వావిలుకొలను సుబ్బారావు గారని, వావిలుకొలను సుబ్బారావు గారిని ఆంధ్ర వాల్మీకి అంటారు. యథాతథంగా అద్భుతమైన అనువాదం చేశాడు ఆయన, అందుకే ఆయనకి ఆంధ్ర వాల్మీకి అని పేరు. ఆయన రాస్తాడు సూర్యుడు ఉదయిస్తున్నట్ట, అది ఎలా ఉందో చెప్పారు. అప్పుడు దాసన పుంబువు చొప్పున జిగిమీరి ప్రాగ్ వసుమతి ద్రమునందొప్పరమున నెగశటి అప్పంకజ మిత్రుగాంచి ఆతని పట్టం. ఆ సమయంలో ఉదయిస్తున్నాడు సూర్యుడు, ఎర్రగా ఉంటాడు ఆయన. అరుణోదయ వేళ ఎలా ఉంటుంది మనం చూస్తుంటే సూర్యకిరణాలు చాలా ఎర్రగా ఉంటాయి. సూర్యభగవానుడు తూర్పున ఎర్రగా ఉదయిస్తూ ఉంటే దాసాని పువ్వు జపా పుష్పం అంట చాలా ఎర్రగా ఉంటుంది, ఆ జపా పుష్పంలో ఉదయిస్తున్నట్ట. ఆ సూర్యుడు నేను చూశాడు, అది చూడగానే ఆశ్చర్యం కలిగింది, ఆకలేసింది టీనికి అంటాడు ఆయన. నేను అన్నాను ఉదయించే సూర్యుడి గురించి 2000 సంవత్సరంలో సహస్రావధానం చేసినప్పుడు సూర్యభగవానుడు ఉదయిస్తున్న సూర్యుడిని వర్ణించమంటే తరుణార్క బింబమో అది కరమరుదుగా మృగ్గినట్టి కమలాఫలమో తరుణీ ముఖ కుంకుమమో స్ఫురదంబర వీధి పొడుచుచు కనుపట్టె. అది తరుణార్క బింబమా, ఉదయిస్తున్న సూర్యబింబమా కాదు కాదు, బాగా మిగల ముగ్గిన కమలాపండు. కమలాఫలం అంతలాగే ఉంటుంది చూడండి, మీరు ఉదయిస్తున్న సూర్యుడు కమలాఫలం ఒకే రకంగా ఉంటాయి. తరుణీ ముఖ కుంకుమము, స్త్రీలు ధరించి అందమైన కొన్ని రకాల కుంకుమలు చాలా మెరిసిపోతూ ఉంటాయి, అటువంటి ముఖ కుంకుమ అన్నట్టుగా ఉన్నాడు ఉదయిస్తున్న సూర్యుడు. ఆ తూర్పు దిక్కును ఉదయిస్తూ మనకు కనపడుతున్నాడు అని, అదిగో అలాంటి ఫలం కమలాఫలం అనుకున్నాడు అనమాట స్వామివారు. నాకు వచ్చిన ఊహ, ఆంజనేయ స్వామికి బహుశా వచ్చి ఉంటుంది, దిస్ ఈజ్ కమలా ఫ్రూట్ అనుకున్నాడే. వెంటనే ఏం చేసేట, ఫలమను బుద్ధి మింటికి చివాలున్నత నెగశన్ నవార్కుతో తులితుడు బాల సూర్యున్నకు తోర్ణమ సమ్ముఖమూచు. ఇది పండు, ఆకలేసేస్తోంది, ఆకలి వేస్తోందంటూ పండు అనుకుని పట్టుకోవడానికి ఎగిరిపోయాడు పైకి. ఏదో చెట్టుకు కాసిన పండు అంటే మనం కోతి కాబట్టి ఎగిరి పట్టుకుంది అనుకోవచ్చు. ఎక్కడో ఆకాశంలో సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు, ఎక్క 1-2 అమ్మ బాబు, మహాభయంకరమైన దూరమేది, అగ్నిగోళం పైగా ఆయన. సూర్యుడంటే అగ్నిస్వరూపుడు అన్నారు, సూర్యుడికి అగ్నికి అభేదం చెప్పాయి వేదాలు. అటువంటి మహానుభావుడిని పండుకుని పట్టుకుని తినడం కోసం రుగ్గుని ఎగిరిపోయాట పైకి. ఈయన బాలసూర్యుడు, ఆయన ఉదయిస్తున్న సూర్యుడు. ఈ బాలసూర్యుడిలా ఉన్న ఆయన ఆ సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళాట. ఆంజనేయుడు పట్టుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటే దేవతలు చూశారు, ఋషులు చూశారు, కిన్నరులు చూశారు, చారణాదులు విద్యాధరాదులు చూశారు. వల్లి ముఖవాలు మింట చనువాని మహర్షులు దేవదైత్య యక్షులు కడు విస్మయం పడుచు చూచుచు మృక్కున వేలు పెట్టుచు. దేవతలు దైత్యులు యక్షులు ఆకాశంలో పెడుతున్న ఈ మానవ బాలుడిని చూచి ఆశ్చర్యపోయారు, ముక్కును వేలేస్తున్నారు. ఏం చిత్రం ఇది, 5 రోజుల బాలుడా ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యభగవాను పండుకుని మింగడానికి ఎగురుతున్నాడు, ఎంత చిత్రం ఇది. వీడెవడో కారణ జన్ముడు అనుకున్నారు కొందరైతే, అనుకున్నారట పిల్లతనంబు నయందే చల్లంబో ఇట్టి శక్తి చేకూరినతో మల్లమగు యౌవనంబున ఎల్లీలంగ్రాలు నొక్కొయ్యతడను కొనగ. చిన్నప్పుడే ఇతను ఇంత గొప్పగా ఉన్నాడంటే, ఇంత శక్తితో ఉన్నాడంటే, బాల్యంలోనే సూర్యుడిని పట్టుకోవడానికి పరిగెగురుతున్నాడంటే, ఇతడు నవయౌవనంలో ఎంత గొప్పవాడవుతాడో, ఈ ప్రపంచమంతా ఏలేస్తాడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, శతయోజన విస్తీర్ణమైన సముద్రాలు అవలీలగా దాటగలడు. వాళ్ళు అన్నమాట నిజమేగా, తర్వాత శతయోజన విస్తీర్ణ సముద్రం అవలీలగా దాటాడు అనుకుంటూ పొగుడుతున్నారట. ఇంతలో ఈయన ఎగురుతూ ఉంటే సూర్యుడికి జాలేసింది. ఈయన చాలా బాలుడు పాపం, మరీ చైల్డు, అందుకని వీడిని చంపకూడదు, ఈ వేడి చూపించకూడదు అనుకుంటాడు. సూర్యభగవానుడు తన వేడి తగ్గించుకుని మీద చల్లని కిరణాలు ప్రసరింపజేశాడ. వాయుదేవుడు కూడా తన కొడుకు కదా, అలా చల్లగా గాలి వీస్తున్నాడు పైన, న్యాచురల్ ఏసీ వచ్చేలా చేశాడనమాట. ఆయన స్వామి అలా ఎగిరాడు. ఎగిరి పండులాగా భావించి ఆ సూర్యుడిని పట్టుకోబోతున్న సమయానికి, ఆ రోజు సూర్యగ్రహణం కదా, సూర్యుడు పట్టుకోవడానికి ముందే బయలుదేరాడు అక్కడికి రాహు. ఆంజనేయుడు వెళ్ళేంత వేగంగా ఆయన రాలేకపోతున్నట్టు పాపం. ఆయన వస్తూ ఉన్న సమయానికి ఆంజనేయుడు వచ్చాడు. రాహువు సరిగ్గా సూర్యుడిని పట్టుకునే సమయానికి ఆంజనేయుడు అక్కడికి వచ్చేసి ఈ రాహువుని చూచి ఇదేదో కొత్త పండు అనుకున్నట్టు. ఆయనకి ఆకలితో ఎవడు కనిపిస్తే వాడు ఫ్రూట్సే, ఇంకా వెనక ముందు చూడటంలో ఆయన రాహువు దగ్గరికి వెళ్ళి దబుక్కున ఒక్క పట్టు పట్టేశాట. ఏదో పట్టుబట్టడం నిలబట్టాడు. వేసవి కాలంలో బాగా ముగ్గిన రసాలు ఉంటాయి చూసారా, మామిడి పండు దాన్ని కసిక్తి నొక్కి రసం తీస్తాం, అలా నొక్కేట వాడు నోట్లోంచి నెత్తురు కప్పుకునేలాగా. వాడమ్మ బాబు చచ్చానరా బాబు, వీడేవాడరా పిశాచంలో ఉన్నాడు పట్టేశాడని అతి కష్టం మీద విడిపించుకుని, కావు కావు రక్షించు బాబు అని పరిగెత్తుకుంటూ ఇంద్రుడి సభలోకి వెళ్ళిపోయాడు. ఇంద్రుడి సభలో చక్కగా కూర్చున్నాడు. రంభా మొదలైనటువంటి అప్సరసలంతా తదీన్ దీన్ తననా నాట్యం చేస్తున్నారు. పాపం కొంచెం బట్టలు ఎక్కువ కట్టుకుని, మరీ బొత్తిగా ఈ సినిమాల్లో ఉండేటటువంటి ఇలియానా ఆ సిన్ను ఆర్తిలా కాకుండా అంతో ఎంతో కొంచెం మంచి బట్టలు వేసుకుని నృత్యం చేస్తున్నారు వాళ్ళు. వీడు బాగా తెగించారులేండి, బరి తెగించారు. అక్కడ కొంత తెగించకుండా నృత్యం చేస్తున్నారు. ఇంతలో ఈయన వచ్చి రాహు ఇంద్రా రక్షించు రక్షించన్నట్ట. ఇదేమిటో శుభ్రంగా నృత్యం చేస్తుంటే మధ్యలో అనవసరంగా సినిమా తీస్తుంటే కెమెరాకి మధ్యలో షూటింగ్ కట్టడం వచ్చినట్టు అడ్డం వచ్చావు దిక్కుమాలాడా ఏమిటన్నట్ట. బలేవాడు అయ్యా, నేను నృత్యం అది నువ్వు ఆ పక్కన పెట్టు, నన్ను అక్కడ ఎవడో భక్ష్యం మింగినట్టు మింగబోతున్నాడు అందుకని వచ్చానన్నట్ట. ఎవడు వాడు? ఇంద్రా ఏం చెప్పమంటావు? ఈనాడు పర్వకాలం బేనేగమ రెండు రాఘువే తెల్చెసుమి, భానుని పట్టగనావుడు దీనుని తాను ఒకటిల్చి తెప్పున లేచెన్. ఈనాడు పర్వకాలం కదా, సూర్యగ్రహణం కదా, గ్రహణం నాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టుకోవడానికి మాకు అనుజ్ఞ ఇచ్చావు, నేను వెళ్ళి పట్టుకుంటూ ఉంటా, ఇవాళ కూడా సూర్యుడిని కాసేపు పట్టుకోవడానికి వెడుతున్నాను. ఎంతలో అక్కడికి ఎవడో వచ్చేసాడు మరో రాహు, భయంకరంగా ఉన్నాడు కొత్త రాహు. ఆ కొత్త రాహు వచ్చి సూర్యుడిని మింగబోతూ మధ్యలో నేను కనబడితే నన్ను నొక్కాడు. అమ్మ బాబాయ్, టెంక బయటకు వచ్చేసిన మామిడి పండు అయిపోయింది నా శరీరం, అసలు ఎముకలు ఉన్నాయో లేవో తెలియటల్లా, ముందే నా తలకాయని విష్ణువు దొరికాడు, ఇప్పుడు చూస్తే ఉన్న శరీరాన్ని పచ్చడి పచ్చడి వాడు చేశాడు, చచ్చిపోతున్నాను బాబా. ఇంద్ర కొత్త రాహుని పంపి నా ఉద్యోగం పీకేద్దాం అనుకుంటున్నావా? ఉద్యోగం ఒకడు చేస్తూ ఉండగా రెండో వాడిని పోస్టులో నియమించడం నీకు న్యాయమేనా? ఆ మధ్యన గవర్నమెంట్ వారు కొత్తవాడికి పోస్టింగ్ ఇచ్చారట, పాతవాడిని రిలీజ్ చేయలేదుట. పాతవాడు కొత్తవాడు కొచ్చి కోసం కొట్టుకుని తాళం వేసేసాడు ఇద్దరికి. అలా ఉంది వ్యవహారం. పోనీ పాత రాహు నిన్ను పోస్టింగ్ ఇచ్చాం అన్నావా, కొత్తవాడికి పోస్టింగ్ ఇచ్చామని చెప్పావా, మధ్యలో నన్ను పంపి వాణ్ణి పంపి తమాషా చూస్తున్నావా ఇంద్ర అంటే, రామరామ నేనెక్కడ పంపించానయ్యా అన్నట్ట. బలియంలో ఆ రామరామ అనుకుంటూ వచ్చాడు వాడు కొత్తవాడు అన్నాడు. బలి వాడు చాలా బలంగా ఉన్నాడని కానీ అదేంటో నేను చూస్తాను లెమ్మన్నాడు. తక్కన లేచాడు ఇంద్రుడు. వాసవుడిట్లు లేచి అతి భాసుర కాంచనమాల దాల్చి కైలాసనగాగ్ర సన్నిభము లాలిత భూషణ భూషితంబు ఘంటాసముదాయ వర్ణమును నాలుగు కొమ్ముల గౌరునెక్కి వేవేసని రాహుమున్నుగా రవిప్లవగార్భకులున్న చోటికి. వెంటనే లేచాడు ఇంద్రుడు, మంచి దండ వేసుకున్నాడు బంగారు దండ. ఈ దండనే వాలికి ఇచ్చాడు తర్వాత. ఆ దండ మెడలో వేసుకున్నవాడు ఎదుటివాడి శక్తిని ఆకర్షిస్తారు అని లోకంలో ఒక ప్రచారం ఉన్నది, రామాయణంలో చెప్పలేదు ఆ విషయం. ఆ దండ వేసుకుని నాలుగు దంతములు కలిగిన తెల్లని స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన ఏనుగుని, అదే ఏనుగంటాం ఐరావతం, అదిక్కి బయలుదేరాడు. నువ్వు ముందుండి దారి చూపిస్తే నీ వెంట నేను వస్తానన్నాడు. ముందు రాహువు దారి చూపిస్తూ ఉంటే వెంట ఈయన బయలుదేరాడు. ఇద్దరు కలిశారు, వెళ్ళారు వెళ్ళారు వెళ్ళారు. చివరికి రాహు ఇదిగో అక్కడున్నాడయ్యా కొత్త రాహు అన్నట్ట. చూస్తే అక్కడ ఎవరున్నారు, మహావీరుడు హనుమంతుడు. సూర్యుడు చుట్టూ గిరికీలు కొడుతున్నాడు, ఎలా మింగాలో అర్థం కాక వెంటనే ఆగరా అర్భక వనర అర్భక ఎవడవరాను. ఆయన నిజంగా హనుమంతుడు ఎవడో తెలుసుకోలేకపోయాడు ఆ సమయంలో. ఇంద్రుడికి అహంకారం వచ్చింది, వజ్రం పుచ్చుకుని మీదకు వచ్చాట. వెంటనే హనుమంతుడు ఏం చేశాడు, ఇదేదో తెల్లగా ఉంది పండు అనుకున్నాడు. ఈజీగా చెప్పేగా అన్ని పండ్లే, అక్కడ ఎర్ర పండు, మధ్యలోనేమో నల్ల పండు, ఇప్పుడేమో తెల్ల పండు అనుకుని గబుక్కున ఏనుగు తొండం ముచ్చుకోగానే ఏనుగు కంగారెడ్డి ఇంద్రుడి కింద వారేసి పారిపోయిందట. క్యా నడుచుకుంటూ కెంకరించుకుంటూ పోయిందిట. ఆయన ఎక్కడ మింగేస్తాడు అని దాంతో ఇంద్రుడు ఆకాశంలో పట్టాడుగా, లేకపోతే నడుము విరిగిపోయి పాపం ఏ కుర్చీలోనూ కూర్చోవలసి వచ్చేది. అడిలిపోయి లేచిపోయి ఎవడరాను కనిపించిన వండలో పట్టేసుకుంటున్నామని చేతిలో వజ్రం పెట్టి ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ పటక్కన తగిలి పాపం ఆయన కింద పడిపోయాడు. అంత ఎత్తు నుంచి కింద పర్వతం మీద పడిపోయాడు. దవడ పగిలింది. సంస్కృతంలో దవడని హనువు అంటారు. హనువు పగిలింది కాబట్టి హనుమాన్ అన్నారు అప్పటి నుంచి ఆయన్ని. అలా కింద పడిపోగానే స్పృహ తప్పిపోగానే వాయుదేవుడికి కోపం వచ్చి, చంటి పిల్లాన్ని నా కుమారుణ్ణి మహావీరుణ్ణి కారణజన్ముణ్ణి వెనక ముందు చూసుకోకుండా ఈ ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడా, వీళ్ళందరికీ శాస్తి చేస్తాను అంటూ ఆ క్షణం ఏం చేశాడు, మొత్తం విజృంభణ ఆపేశాడు. వాయు ప్రసరణ ఆగిపోయింది. గాలి ఆగిపోవడంతో అందరికీ ముక్కులు బిగుసుకుపోయి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు. ఉపన్యాసం వింటున్న వాళ్ళు అలాగే ఉండిపోయారు, హారతి ఇచ్చేవాళ్ళు అలా ఉండిపోయారు. ఉపన్యాసం చెప్పి ఆయన ఒక్కడే ఆయన అంటే రామభక్తుడు చెబుతున్నాడు, తక్కిన వాళ్ళు అలా బిగుసుకుపోయారు. మొత్తం ఎక్కడ అగ్ని లేదు, వాయువు లేదు, ప్రసరణ లేదు, జంతువులు లేదు, కాలం మొత్తం స్తంభించిపోయిందిట. దాంతో ఇంద్రాది దేవతలు హడిలిపోయి కదలలేక బ్రహ్మదేవ రక్షించమన్నారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, నువ్వు చేసిందేనయ్యా ఇంద్ర, పొరపాటు చేసావు, దిక్కుమాలాడు, నీకు ఎప్పుడు కోపం. రుద్రవీర్య సముద్భవుణ్ణి, సకల దేవతా స్వరూపుణ్ణి, కారణజన్ముణ్ణి, మహానుభావుణ్ణి, ఆంజనేయుడు పడగొట్టావు. దాంతో వాళ్ళ నాన్నగారికి మండదో, కొడుకుని కొడితే తండ్రికి ఎప్పుడైనా మండుతుంది. అందుకే వాయుదేవుడు ఆగిపోయాడు. ఇప్పుడు మనమంతా వెళ్ళి ఆ వాయుపుత్రుడికి వరాలిచ్చి అతన్ని బతికిస్తే కానీ వాళ్ళ నాన్నగారు కదలడు అని అన్నట్ట. ఎలాగే తొందరగా వెడదాం, చూడ లోకం ఎలా ఉన్నదో. ఒక రుతచ్చుట లేక మరి ఒకడే చుటయులేక, కింజు కొనుచున్న తర కింజు కొనుచున్న నరులు వీరే. ఒకడు చచ్చేవాడు లేడు, చచ్చేవాడు మిగిసిపోయాడు, ఏడ్చేవాడు మిగిసిపోయాడు, కాఫీ తాగుతుంది ఒక ఆవిడ అలాగే పట్టుకుంటుపోయింది కదా అట్లా. అలా ఒకడు నాలుగు బయట పెట్టాడు అలాగే ఉండిపోయాడు, నాలుగు లోపలికి రావట్లా. మంచినీడు తగ్గడానికి బాటిల్ ఎత్తినవాడు అలాగే ఉండిపోయాడు. అలా భూమి మీద అందరూ స్తంభించుకుపోయారు. భూమి మీద గింజుకుంటున్న నరులు వీరు ఆకులాది చిరములాడక కట్టెలు సారహీన వణిజములివియే, ఆకులు అల్లాడక అప్పుడప్పుడు గాలి స్తంభించిపోతే ఎలా ఉంటుంది ఆకులు, అలాగా సారము లేక నాశనం అయిపోయిన చెట్లు చూడు. గొంతెండి కుప్పలై కొట్టుకొను చుబడి ఈల్గెడు పశు పక్షి నికరమద్ది, గొంతు ఎండిపోయి కదలు లేక కొట్టుకుంటున్న పశుపక్ష్యాదులవుగో. గ్రహతాపజాది గ్రహశక్తి చెలిగిల్చి గతులు తప్పిన భూత గణములివియే, గ్రహాలు నక్షత్రాలు కదలడం ఆగిపోయాయి, ఎక్కడెక్కడ స్తంభించిపోయాయి, సమస్త లోకాలు ఆశ్చర్యంగా మారిపోయాయి. చూడు సకల లోక స్థితికి అవసాన సమయమయ్యే ఇప్పుడు కనుము, అమరాధినాథ త్వరగా నవ్వాయుదేవు పదంబు బద్ది రట్టుమాన్పగా నడుమును కట్టుమయ్యా, త్వరగా అవ్వాయుదేవు పదంబు బట్టి రట్టుమాన్పగ నడుమును గట్టుమయ్యా. చూసావా ఇంద్ర, నువ్వు ఒక్కడివి చేసిన పని వల్ల సకల లోకాలకి అవసాన సమయం వచ్చింది. నడవండి నడవండి, వాడి కాళ్ళ మీద అయినప్పుడు అవసరమైతే పని పని అవ్వాలంటే ఒక్కొక్కటి కాళ్ళు పట్టుకోవాలట. తమది పని అవ్వడం కోసం అవసరం అయితే తప్పులేదన్నారు. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నారని లోకంలో సాగుతుందని, దానికి వసుదేవుడు ఏం గాడిద కాళ్ళు పట్టుకోలేదు కానీ పురాణాల్లో లేదు, ఎవడో కల్పించాడు దిక్కువాలడు. అలాగా తప్పదు అవసరమైతే గాడిద కాళ్ళు ఏమిటి, ఎవరి కాళ్ళైనా పట్టుకోక తప్పదు. ఆ మధ్యన ఒక ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్ గారి కాళ్ళకి దండం పెట్టాడు. ఫోన్లో అవి నీ పని చేసి పెడతాను కాళ్ళకి దండం పెట్టగలే అన్నట్ట. అయ్యా నా పేరు వసుదేవుడు అండి అన్నట్టు. ఈ అవతలో ఎలా ఉండిపోయాడు, ఏం చేస్తాడు మరి, అంటే దండం పెట్టేశాడని ఆనంద పడిపోకండి. కాళ్ళకి దండం పెట్టేవాడు వాళ్ళ పేరు ఏమిటో చెప్పి మరీ దండం పెట్టాడు. వసుదేవుడు అని పేరున్న వాళ్ళు ఉంటే గురువు గారికి కూడా దండం పెట్టకుండా కొంచెం పక్కన నుంచి వెళ్ళిపోతే మంచిది, లేనిపోను గొడవ. అంచేత తప్పదు కాళ్ళు పుచ్చుకునేదా సరే మన పని మనం చేయించుకుందాం అనగానే వెంటనే వెళ్ళిదేరారంతా. వెళ్ళిపోయి ఆ వాయుదేవ నీ కుమారుణ్ణి మేము రక్షిస్తాం నువ్వు ప్రసరించమని ఆయన మీద బ్రహ్మదేవుడు అలా చేత్తో నిమిరాడు. తక్కన కూర్చుండిపోయాడు. బ్రహ్మస్పర్శ ఆయన కమండల జలం స్పర్శ. లేచి కూర్చోగానే ఆనందంగా వాయుదేవుడు ప్రసరించగానే అలా పిలుచుకుపోయిన చెట్లన్నీ మళ్ళీ టిక్కు టిక్కుని కదిలే కాఫీ పుచ్చుకున్నవాడు ఇందాక మళ్ళీ కాఫీ తాగడం మొదలెట్టింది. పురాణం వింటున్న వాళ్ళు వింటున్నారు. నాయనకి బయటికి పెట్టినవాడు లోపలికి లాక్కుంది. వాటర్ బాటిల్ పుచ్చుకున్నవాడు మళ్ళీ వాటర్ బాటిల్ దగ్గర కింద పెట్టింది. ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకున్నారు. హాయిగా ప్రదక్షిణ చేస్తూ బిగుసుకుపోయిన వాళ్ళు ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు హఠాత్తుగా మాట్లాడుతున్న వాడు నోరెత్తే ఆ అన్నాడే ఆ బిగుసుకుపోయిన నోరు మళ్ళీ ఎత్తారట. ఎత్తి మళ్ళీ పురాణం జరుగుతుంది కనుక మాట్లాడటం మానేశారట. బుద్ధిమంతులు పురాణం జరిగితే మాట్లాడరుగా, మాట్లాడితే పాపం అన్నారు కదా, మాట్లాడితే గాడి జన్మ వస్తుందన్నారు కదా, అందుకని మాట్లాడకుండా చక్కగా నిశ్శబ్దంగా ఉన్నారట. ఇలా ఎవరి దారిన వాళ్ళు మళ్ళీ ఆయా కార్యక్రమాలని సక్రమంగా సాగిస్తూ ఉన్నారట. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కుర్రవాణ్ణి కల్పాంత పర్యంతం జీవించదవుగాక చిరజీవికం అని ఆశీర్వదించారట. ఆ పై ప్రేమతో ముద్దాడుతూ ఉంటే బ్రహ్మదేవుడు ఇంద్రుడు వచ్చాడు. నాయన నా వజ్రాయుధం వల్ల నీకు ప్రమాదం లేకుండా వరమిస్తున్నాను, తూర్పు దిక్కున నిన్ను రక్షిస్తానన్నాడు. యమధర్మరాజు నా దండం వల్ల నీకు దండం లేకుండా వరమిస్తున్నాను, దక్షిణం దిక్కున నిన్ను కాపాడుతానన్నాడు. అగ్నిదేవుడు నేను నిన్ను కాల్చనుగాక కాల్చనన్నాడు. ఆయన వరమిచ్చాడు కాబట్టి తర్వాత తోకకి నిప్పిడితే కాలల, నువ్వు అగ్నిలో పడినా కాలదు, నిన్ను కాపాడుతున్నాను. అగ్నిదేవుడు మనకు కూడా అలా వరమిస్తేనా, హాయిగా మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ దూకేయం, వేసవకాలంలో హాయిగా ఏలూరు వీధుల్లో తిరగలుగుతాం మనం పుస్తకంగా. వర్షదేవత వరుణుడు పాశముల వల్ల గండం లేకుండా సముద్రంలో గండం లేకుండా వరమిచ్చాడు. వాయుదేవుడు వరమిచ్చాడు ఆకాశంలో ఎగిరేటప్పుడు కాపాడతానని. కుబేరుడు దివ్యమైన వరాలిచ్చాడు ఉత్తరం దిక్కున కాపాడతానన్నాడు. ఈశానుడు సోలం వల్ల భయం లేకుండా వరమిచ్చాడు. ఇంకా సకల దేవతలు వచ్చారు, మా ఆయుధాల వల్ల నీకు ప్రమాదం ఉండదు, గండం ఉండదు కాకుండదని అంతా వరాలు ఇచ్చారట. బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రం కూడా నిన్నేమీ చెయ్యలేదన్నారట. ఇలా అప్పటి నుంచి అందరూ వరాలు ఇవ్వగానే స్వయంగా బ్రహ్మ వచ్చి వజ్రము దెబ్బ తగిలి కూడా నీ శరీరం ఏమి చెక్కు చెదరకుండా వజ్రం వంటి అవయవాలతో నీ ఉన్నావు, అందువల్ల ఈ రోజు నుంచి నిన్ను వజ్రాంగబలి అంటున్నావు. ఆ వజ్రాంగబలి సంస్కృతంలో ఉన్న శబ్దమే క్రమంగా మన నోట్లో పడి భజరంగబలి అయింది. కొంతమంది దిక్మాలను కూడా నోటితో ఒత్తివడి భజరంగబలి అంటారు, కానీ భజరంగబలి ఒత్తకూడదు, అది బా అనేది బాగుతుంది భజరంగబలి అనాలి. ఇలా అందరూ దీవించారు, త్రిమూర్తులు దీవించారు. దీవించగానే వాసుదేవ అంటూ లేచి నిలబడ్డాడు ఆ మహానుభావుడు ఆంజనేయుడు. అందరికీ నమస్కరించాడు. ఇప్పుడు వాయుదేవుడు ఈ పిల్లాన్ని పట్టుకొచ్చి అంజనాదేవికి ఇచ్చి, నీ కుమారుడు కారణజన్ముడమ్మా, నువ్వు పండు కోసం ఎక్కడికో వెళ్ళి వచ్చేలోపు ఈయన పండు అనుకుని సూర్యుడే పట్టుకోబోయాడు, ఈయన వరాలు పొందాడనగానే ఆవిడ పొంగిపోయిందిట. పొంగిపోయి అమ్మయ్యా అనుకున్నది. ఇక ఇప్పుడు హనుమంతుడికి దవన పగిలిన కారణం చేత తల్లిదండ్రులిద్దరూ హనుమాన్ అని పేరెట్టారు. అంజనాపుత్రుడు కాబట్టి అంజనేయుడు అన్నారు, వాయుపుత్రుడు అన్నారు వాయువు కొడుకు కాబట్టి, కేసరి నందనుడు అన్నారు కేసరి స్వయంగా పెంచాడు కాబట్టి. ఇలా అందరూ పేర్లు పెట్టిన తర్వాత చిన్నప్పుడు ఆంజనేయుడు చేశాడు అసలు అల్లరి తీయని పిల్లలు గొప్ప వాళ్ళు ఎందుకు అవుతారు, శ్రీకృష్ణుడే చెప్పాట ఏనాయన అల్లరి చేస్తున్నావు అంది వాళ్ళమ్మ. అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారుగదమ్మ అన్నట్టు. అల్లరి చేయకపోతే ఇంటికి అలంకారం అవుతారా, రోగం ఉన్నట్టు అర్థం. అంచేత అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉండాలి తప్పదు, బాగా అల్లరి చేసే కొద్దీ గొప్పవాడు అయిపోతారట. అంత అల్లరి చేశాడు కాబట్టి కృష్ణుడి వాడు జగద్గురువు అయ్యాడు. చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తేనే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు ఎప్పుడైనా సరే. అలాగని ఇప్పుడు అల్లరి చేయకండి, మీరు పెద్ద అయ్యాక వద్దు, చిన్నప్పుడు చేస్తేనే బాగుంటుంది. చిన్నపిల్లలు విన్నవాళ్ళు ఉంటే ఇదేదో బాగుంది అనుకోండి, మా గురువు గారు అల్లరి చేయమన్నారని ఇంటికెళ్ళి అల్లరి కావాలని చేయకూడదు, అది స్వతసిద్ధంగా ఉండాలి, చురుకుతనంతో ఉండాలి. ఆంజనేయులు వారికి అంతా ఎంత అల్లరికండి, చేతులు వ్రేల చిన్న కాళ్ళన్నడచును ప్రాకులాడును గెలుతు పరువులెత్తు ఈ చెట్టుపై నుండి ఆ చెట్టుపై ద్రూపు వ్రేల ఆడుకొన్న బట్టి నేలకిదుగు పల్లటీలంగొట్టు దొల్లు పండికిరించు డొక్కగోకి కొను నెత్తిక్కి దుముకు నిదురించినట్లుండు నెత్తి చేతులు చేర్చి జవము మే రంగ తాండవమునర్చు కిచకిచలనాడు లోయెగిరితరించు పండ్లు హనుభాగముల నింపు పర్వున జని
తల్లియొడి జేరి ముదులదంపుతుండు ఎల్ల జగమేలగలగాలి పిల్లవాడు.
సమీర కుమార విజయం అద్భుత పద్యం ఇది. ఆయన ఇలా చేతులు వేళ్లాడేసి నడుస్తాడు, కాళ్ళ మీద నడుస్తాడు, పాకుతాడు, చెంగుమని ఎగురుతాడు, పరుగులు ఎడతాడు కాసేపు. ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకు దూకుతాడు. పామరుడు కాబట్టి దూకాడంటే అర్థమంది, ఇప్పుడు ఇక్కడ దూకండి ఇబ్బంది పురాణానికి. వేళ్లాడతాడు, తోక పుచ్చుకుని వేళ్లాడి కిందకి పడతాడు, చెట్టు కొరకొమ్మ మీద కిందకి దిగుతాడు, నేలకి దిగుతాడు, పల్లటీలేస్తాడు, దొల్లుతాడు, పళ్ళు కిచ్కిచ్కిచ్చిలాడతాడు, ఇకిలిస్తాడు, భలే ఉంటాయి పళ్ళు, చాలా తలతళతల మెరిసిపోతుంది. దక్క ఒక్కొంటాడు మధ్య మధ్యలో. కోతులు చూస్తారా మీరు? అప్పుడు కోతులకు చేస్తాడు. నేనేం చూపించగలను? ఆయన అంటే చూపించాడు ఒరిజినల్ కనుక. పళ్ళు ఇకిలించేవట్ట, నెత్తి మీద చేతులు పెట్టుకుని గోకుతాట, తమాషాగా దూకుతాట, నిద్రపోతున్నట్టుంటాట, మంచి తాండవం చేస్తాట, ఎగురుతాట, కొమ్మలు విరుస్తాట, కిచకిచలాడతాట, లోయలు ఎగురుతాట. అమ్మ బావో, ఆ వాయుపుత్రుడు చేసే అల్లరి అంతా ఇంత కాదు, ఎవరు వర్ణించలేరు. పాపం ఋషీశ్వరులు పక్కన తపస్సు చేసుకుంటున్నారట, ఒక ఆయనలో జపమాలతో జపం చేసుకుంటుంటే జపమాల తగ్గొట్టాట, ఇంకొక ఆయన నెత్తి మీద టక్కన జపగొట్టాట. అమ్మ బావో అన్నాడు ఆయన. ఎవరో ఒక ఆయన పూజ అయ్యాక కొబ్బరికాయ కొడదాం అమ్మవారికి తెచ్చుకున్నట్ట, ఈ కొబ్బరికాయ నెత్తి మీద కొట్టి పగలగొట్టాట. ఏం మాటలేండి, ఈ విధంగా అల్ల చేశాడు. ఒక ఆయన దండం విరగొట్టాడు, ఒక ఆయనకి కమండలం విరగొట్టాడు, ఒక ఆయనకి పంచి పీకేశాడు. లోపల గోచి ఉంది కాబట్టి పేచీ లేకుండా పోయింది, ఇబ్బంది లేకుండా. ఇలా ఏడిపిస్తూ ఉంటే ఋషులు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక ఏం చేద్దాం, మీరా మహనీయులు అంటూ ఉంటే అని. ఇతడు కారణ జన్ముడు, సకల దేవతా స్వరూపుడు, మహానుభావుడు, శక్తులు కలిగిన వాడు, వీణ్ణి ఎవరూ ఏమీ చెయ్యలేరు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? హనుమంతుడు అల్లరి భరించలేకపోతున్నాం. భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడు కదా, ఇప్పుడు మనం ఎక్కడ పడతాం ఈ అల్లరంతా, ఈ అరుపులంతా? అందుకని ఇప్పుడు మనం అంతా కలిసి ఏం చేస్తే బాగుంటుందా అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చి, ఇతడు తన శక్తిని మరిచిపోగాక అని శాపం పెట్టారు. వెంటనే ఆయన తన శక్తిని మర్చిపోయాడు. అందుకే హనుమంతుడికి తర్వాత శక్తులు గుర్తు చేస్తే కానీ రాలా. అప్పటి నుంచి హనుమంతుడు అంత బుద్ధిమంతుడు మరొకటి లేకుండా అయిపోయాట. వెంటనే అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ ఆకలిస్తోంది పండు పెట్టమని, బట్ అంత పూర్వం చెట్లు పీకి పళ్ళు తెచ్చుకున్నాయని. వేపపోతు తెమ్మంటే ఉగాది పచ్చడికి వేప చెట్టు పీకి వచ్చినాయని, ఇప్పుడు అమ్మ పళ్ళు తెచ్చిపెట్టవా పాలు తెచ్చిపెట్టవా అని చాలా మెల్లగా మెత్తగా అయిపోయాడు. వాళ్ళ అమ్మ మెచ్చుకుని గురువుగారి దగ్గర విద్య దగ్గరికి వెళ్ళరా అందిట. గురువుగారు మంచి విద్యలు నేర్పాడు బృహస్పతి. బృహస్పతి విద్యలు నేర్పినా సరిపోలేదు దీనికి. ఇప్పుడు సూర్య భగవానుడి దగ్గరికే వెడదాం అనుకున్నాడు. సూర్యుడి దగ్గరికి ఒక రోజున ఎగిరి వెళ్ళాట. సూర్యభగవానుడు తూర్పున ఉదయించి అప్పుడే ఏడు గుర్రాల మీద ప్రయాణం చేస్తూ ఉంటే దగ్గరకు వెళ్ళి, గురుదేవ నిన్నే గురువు అనుకుంటున్నాను, సకల విద్యలు తెలిసిన నారాయణుడివి నీవు, సూర్యనారాయణుడివి, ప్రత్యక్ష దైవం స్వామి, ప్రత్యక్ష దైవమైన నీకు నమస్కారం చెయ్యకపోతే అది కృతజ్ఞత అనిపించుకుంటుంది అని చెప్పి ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశాడు.